అలాగే క్రతుశతంబుల పూర్ణ కుక్షివికాని నీవిటు అని దశమస్కంధంలో పద్యం ఉంటే ఆయన కడుపు నిండా వందలాది యజ్ఞాలు ఉన్నాయి అని రాస్తాడు ఆయన. క్రతుశతంబుల అంటే వందలాది యజ్ఞముల వల్ల కూడా పూర్ణ కుక్షివి కాని కడుపు నిండని నీవు, అంటే ఎన్ని యజ్ఞములు చేసినా సంతోషించని నీవు కేవలం భక్తులకు దొరుకుతావని అనువాద ఆ పద్యానికి అర్థం. అటువంటప్పుడు తెలుగు తెలియకపోతే సంస్కృత శ్లోకం చదివిన అర్థం తెలుస్తుంది, అది ఇది తెలియకపోతే అడగాలి. అంతేగాని ఆయన ఉన్నాడు, నీ కడుపు నిండా వందల కొద్ది యజ్ఞాలు ఉన్నాయి వచ్చే అంటే పాపం సామాన్యులు ఇదే నిజం కాబోలనుకుంటే ఎంత ప్రమాదం వస్తుంది. అందువల్ల అనువాదాలు చేసేటప్పుడు కాకారాయుళ్ళకి ఇవ్వకుండా నిజమైన పండితుల చేత చేయిస్తే అద్భుతమైన ఆ గ్రంథాలు ఇంకొంచెం ఉపయోగపడతాయి. ఇప్పుడేం ఉపయోగపడకపోతాయని కాదు, అక్కడ ఎందుకు చెబుతున్నారంటే ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త పడకపోతే శ్రవణ ద్వాదశి నాడు పుట్టింది అన్న చోట అనువాదం చేస్తూ ఒక ఆయన శ్రావణ మాసంలో ద్వాదశి అన్నాడు. శ్రవణ నక్షత్రంలో ద్వాదశి అయితే స్వామివారు పుట్టింది, అప్పుడు భాద్రపద మాసంలో వామన జయంతి అనేది పోవటంలో మరి మనకి. అందువల్ల శాస్త్ర పరిజ్ఞానం మీద సంపూర్ణ అవగాహన కలిగినటువంటి వారి చేత అనువాదం చేయించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది, అదో పక్కన పెడితే మొత్తం మీద అభిజిన్ ముహూర్తంలో శ్రవణ నక్షత్రంలో ద్వాదశి నాడు మధ్యాహ్నం పూట పుణ్యాత్ముడు గ్రహతారాచంద్రభద్రస్థితితో భువనాధీశ్వరుడు వామన రూపంలో పరమ పుణ్యవ్రతములు చేసిన ఆవిడికి, దివిజాధీశ్వరుడైన దేవేంద్రుడికి కూడా తల్లి అయిన అదితికి, పరమ పాతివ్రత్య విఖ్యాతకున్ మాంచి పాతివ్రత్యం సంపాదించిన తల్లికి, పరమపతివ్రతగా ప్రఖ్యాతి పొందింది ఆవిడ, అటువంటి ఆవిడికి కొడుగ్గా పుట్టాట. పుట్టినప్పుడు ఆయన ఏమి అందరిలాగా బాలుడిలాగానో లేకపోతే ఇంకొక వస్త్రాలతోటో కాకుండా నీలమేఘఛాయ శరీరుడై అనేక ఆభరణాలతో అనేక నేత్రాలతో కౌస్తుభమణితో వక్షస్థలం మీద శ్రీవత్సలాంచనంతో లక్ష్మీదేవితో కోటి సూర్యుల కాంతితో పుట్టాడు. ఈవిడికి మతిపోయింది, ఇంతటి మహానుభావుడు ఈ కడుపులో ఎలా దాక్కున్నాడ్రా ఇంతకాలం అనుకుంటూ ఉండగా ఆ క్షణమే ఆ రూపాన్ని విడిచిపెట్టి ఉపనయనం చేయించుకున్న వటువు రూపంలో ప్రత్యక్షం అయ్యాడు. అది గొప్పతనం అక్కడ. అంటే పుట్టడమే వామన అవతారంలో పుట్టల ఆయన, పుట్టేటప్పుడు విశ్వరూపం చూపించి చూస్తూ ఉండగానే అదితి చూస్తూ ఉండగా కశ్యపుడు చూస్తూ ఉండగా ఈయన పుట్టాడని స్తోత్రం చేయడానికి ఋషులు వచ్చి చూస్తూ ఉండగా టక్కన ఈ రూపం విడిచిపెట్టి ఒక భిక్షుకుడిగా బ్రహ్మచారిగా మారిపోయాడు. వటుహు అనగా బ్రహ్మచర్య దీక్షతో విద్యాభ్యాసం చెయ్యడానికి బయలుదేరేవాడు అని అర్థం. అదే తెలుగులో వడుగు అయ్యింది. వటువు అనే సంస్కృత శబ్దం వడుగు అయ్యింది. సంస్కృతాన్ని ప్రకృతి అంటారు, దీన్ని వికృతి అంటారు. పూర్వం ప్రకృతి వికృతి అని నేర్పించేవారు పిల్లలకి, అవన్నీ పోయాయి అనుకోండి. ఇప్పుడు ఈయన యజ్ఞోపవేతంతో తయారైపోయింది శరీరం ఆ వటు అవగానే. వటు అంటేనే యజ్ఞోపేత ధారణ చేసినవాడు. చాలామంది పంచశిఖలు పెట్టుకుంటారు, కానీ ఈ వటువు మాత్రం శిఖతో పుట్టల, గొప్ప జుట్టుతో పుట్టాడు. వటువుల్లో కూడా సంప్రదాయాలున్నాయి. ఐదు వేపులా పిలకలు పెట్టి ఉపనయనం చేసే తంతు ఒకటి ఉంటే, జుట్టుని గిరదాల జుట్టుని వెనక్కంట వేళ్లాడదీసి దాన్ని పిలక్ కింద ముడిపెట్టే సంప్రదాయం ఒకటి ఉన్నది. ఈయన జుట్టుతో ఉన్నాడు. ఆ విషయం మీకు వామనుడు క్రమంగా కాసేపున్నాక బయలుదేరి వెడతాడు ఎక్కడికి, బలిచక్రవర్తి దగ్గరికి. అప్పుడు ఆయన జుట్టు పైకి కిందకి ఎగురుతోంది, తూలుతోంది ఆ గిరదాల జుట్టు, పెద్ద ఒత్తైన జుట్టు అని రాశారు. అలాంటప్పుడు బొమ్మలు వేసేవాడు పిలక జుట్టు పెడితే ఎలా మరి? అందుకనే పురాణం బాగా చదవాలో అయి ప్రతి శ్లోకం చదవాలో అని చెబుతున్నది కారణం అదే. మనకేమిటంటే సహజంగా వటువుగా బయలుదేరాడు, బయలుదేరి ఎక్కువసేపు అవ్వలేదు కాబట్టి పంచశకలు పెట్టి చూపిస్తున్నప్పుడు ఆ లోపల కాసేపు ఉన్నాక అందులో వర్ణించిన వర్ణనకు మళ్ళీ వ్యతిరేకంగా ఉండకూడదు. అందుకని ఈసారి భాగవతాన్ని ఈ దృష్టితో చదవండి. జుట్టు జుట్టు కింద ఉంచుకున్నాడు ఆయన. గొడుగు ఒకటి వచ్చింది నెత్తి మీదకి. అప్పుడు కుబేరుడు వచ్చాట. వటువు అయిన వాడు ఉపనయనమైన వెంటనే భిక్షాటనకి వెళ్ళాలది నియమం. అహంకారాన్ని విడిచిపెట్టాలి. ఇది అహంకారం విడిచిపెడితేనే గొప్పవాడవుతాడు. కొంతమంది ఉపన్యాసం చెప్పినప్పుడు మేము ఎవరి దగ్గర పుచ్చుకోం అంటున్నాడంటే వాడికి లోపల అహంకారం, నేను గొప్పవాడిని, నేను ఏదో ఆఫీసర్ని లేక ఉద్యోగిని, గెజిటెడ్ ఆఫీసర్ని, ఇలాంటి అహంకారం ఏదో ఉంటుంది. ఈ అహంకారము పోవడానికే ఉపనయన సమయంలో భిక్షాపత్ర చేతికిస్తారు. నువ్వు రాజు కొడుకు అవ్వచ్చు లేక జమీందారు కొడుకు అవ్వచ్చు, కానీ నువ్వు తలకాయ వంచు, యాచించు అని చెప్పడం కోసం. ఈ శిరస్సుకి అహంకారం ఉన్నంతకాలం మోక్షం రాదు. అందుకనే ఎప్పుడు వటువు యొక్క మొట్టమొదటి నియమం యాచన. అసలు పూర్వంలో మహారాజు బిడ్డలు కూడా ఆయవారం చేసుకుని బతికేవారు. ఇంటింటికి మధుకర వృత్తి చేసుకునే తినాలి, అది నియమం. అది నేను రాజు కొడుకుని పిండి వంటలు ఇంటి దగ్గర నుంచి పంపించనేవారు కాదు వారు. అందుకని వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. ఆ తర్వాత దానం చేయడానికి తమ సంపదలు ఉపయోగించేవారు. అందువల్ల ఇప్పుడు ఈయనకి భిక్షాపాత్ర యక్షేశ్వరుడు కుబేరుడు పట్టుకొచ్చి ఇచ్చాడు. కుబేరుడు పరుసు ఇచ్చాడనమాట, ఈ పరుసు నిండుగా కానీ కానీ పాపం భిక్షాపాత్ర. సాక్షాత్కరించి పెట్టెను భిక్షుకునకు పూర్ణ భిక్ష భవానీ. అమ్మ జగన్మాత, ఆదిమాత, భవానీ అన్నపూర్ణాదేవి మొట్టమొదటి భిక్ష తానేసిందిట. బోణీ బాగుంటే ఈయనకి భిక్ష బాగుంటుందని, ఎందుకంటే ఈయన వెళ్లే పనికి బోణీ బాగుండాలి. చదివింపుల్లో ముందున్నవాడు గట్టిగా సరైన వాడైతే తర్వాత వాళ్ళందరికీ బాగుంటుంది. అందుకని సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవానీ పూర్ణ భిక్ష నరేంద్ర. పూర్ణ భిక్ష వేసిందిట, పాత్రంతా ఆవిడే నింపేసింది. అమ్మా నీకు నమస్కారం, ఈయన వెళ్లే పని పూర్తయిపోయినట్టే అన్నాడు ఆయన. అసలే ఆవిడ సర్వమంగళ, పైగా అన్నపూర్ణ భిక్ష పెట్టింది. ఇంకా తక్కిన వాళ్ళు ఇచ్చేవని లెక్కే ఉంది, ఆవిడిచ్చాక. ఇప్పుడు అన్నీ అయ్యాక తల్లికి తండ్రికి నమస్కరించాడు శాస్త్ర ప్రకారంగా. సర్వలోకేశ్వరుడైనా తల్లిదండ్రులకి దండం పెట్టాలి పుట్టాడు గనక. ఇది పుట్టిన అవతారం, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత అక్కడికి వచ్చిన బ్రాహ్మణోత్తములందరికీ నమస్కరించి, మహాత్ములారా, లోకంలో దానం చేయడంలో గొప్పవాడెవడు? దానవీరుడు కలడే. దానవీరుడు అనగా ఇవ్వడంలో ఇక వెనుతిరిగి చూడనటువంటి గొప్పవాడెవడైనా ఉన్నాడా అని అడిగితే, ఎందుకు లేరయ్యా, లోకంలో దాతలు ఉన్నారు, యాచించేవాళ్ళు ఉన్నారు, కానీ యాచన చెయ్యకుండానే అడిగింది సమస్తమిచ్చే పుణ్యాత్ముడు ఈ సృష్టిలో ఒక్కడే ఉన్నాడు, ఆయనే పరమప్రదాత బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనుమడు. ఇప్పుడు నర్మదా నదీ తీరంలో గొప్ప యాగం చేస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళావా ఇక నీకు తిరుగుండదన్నారట. వెంటనే తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకుని ఇంకా పుట్టి పావు గంట అవలా ప్రయాణం అయిపోయాడు ఆయన. అంతేగాని రేపు పెడదాం మాపు పెడదాం సుఖాలు అనుభవించి పెడదాం అనుకోలా, ముందు ఆయన వచ్చిన పనే యాచన కోసం. అందుకని వేగంగా బయలుదేరాడు, మహావేగంగా నడిచి పెడుతూ ఉంటే ఆయన అడుగులకి భూదేవి కంపించిపోయిందిట. కొంచెం మెల్లగా నడవయ్యా బాబు, ఇంత దబదబ నడుస్తున్నాం. మార్నింగ్ వాక్ అని చేస్తూ ఉంటారు కొంతమంది, గజరాజు నడిచినట్టుగా వాళ్ళు టీవీగా నడుస్తుంటే భూదేవి కంపిస్తూ ఉంటుంది. అలా నడిస్తే కానీ శరీరం తగ్గదు కనుక మరి. అలాగ ఈ స్వామివారు మంచి వేగంగా నడుస్తూ ఉంటే భూమే కంపించిపోయిందిట. మెల్లగా నడవమంది, ఆయన అడుగులకి మృగ్య ఉరగేంద్రుండున్, ఆయన ఒక్క అడుగుల వేయగానే భూమి కిందకి దిగిపోయింది. ఈ దిగిపోవడం వల్ల ఏమైంది, భూమిని వేయి పడగల మీద మోస్తున్న ఆదిశేషుడు కూడా మొగ్గిపోయాట. ఎంత అద్భుతమైన బరువు అండి అది, మృగ్య ఉరగేంద్రుండున్, ఆదిశేషుడు కూడా మొగ్గిపోయాడు అనమాట తట్టుకోలేక. అమ్మా లేచా సీటి ముందు అమ్మకి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఎప్పుడైనా అలాంటి భక్త శబరి అలా నడిచి వస్తే టక్కన మనం లేచి ఇవ్వాలి. అవసరమైతే నేను ఇవ్వాలి, కాదు ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇక్కడికి రావడం కష్టం కనుక ఆ కింద ఉన్న వాళ్ళే చూసుకుంటూ ఉండండి కాస్త సాధ్యమైనంత వరకు కూడా. మరొక్కసారి వాసుదేవ హరివాసుదేవ. దారిలో యమున గంగ అన్నీ దాటి నర్మదా నదీ తీరానికి వచ్చాడు ఆయన. నర్మద చాలా గొప్ప నది. శర్మద యమదండ క్షతవర్మద అతి కఠిన ముక్తి వనితా చేతో మర్మద అంబు నివారిత దుర్మద నర్మద తరించ త్రోవన్వటుడున్. అది నర్మదా నది. శర్మద అన్నారు, శర్మ అంటే సుఖము లేక శాంతి, దా అంటే ఇచ్చేవాడు. ఎప్పుడు ఆ నదిలో స్నానం చేసిన వెంటనే శర్మమునిస్తుంది, సుఖమునిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. యమదండక్షత వర్మద, యముడు పాపములు చేసిన వాడిని తన దండంతో చితక్కొడతాడు. ఆ చితక్కొట్టినప్పుడు దెబ్బలు తగులుతాయి మనకి. ఆ దెబ్బలు తగలకుండా అందులో స్నానం చేసిన వాడికి ఒక కవచం ఇస్తుందట. వర్మద అంటే కవచం ఇచ్చేది. అనగా ఏమిటి, అందులో స్నానం చేసిన వాడి పాపాలు పోతాయి గనక యముడి చావు దెబ్బలు తగలవు. అందులో స్నానం చేయడంతో ఆ దోషాలు తొలగిస్తుంది గనక. అసలు నర్మద గంగ కంటే గొప్పదన్నారు. దర్శన మాత్రేణ, కేవలం చూపులతోటే, దాన్ని చూస్తే చాలు పాపాలు పోతాయన్నారు, అంత గొప్పద అది. అతి కఠిన ముక్తి వనితా చేతో మర్మద, ఏ స్త్రీ అయినా కరిగిపోతుందేమో కానీ కరిగిపోని స్త్రీ ఒక్కే ఒక్క ఆవిడ ఉందట, కరుణ లేని స్త్రీ, అదే మోక్షకాంత. అంటే మోక్షం అంత తేలిగ్గా రాదు. అటువంటి మోక్షకాంత కూడా వరించేలా చేస్తుందట ఆవిడ. అనగా అందులో స్నానం చేస్తే నర్మదలో వాడికి మోక్షం వచ్చి తీరుతుంది. అంబు నివారిత దుర్మద, అందులో ఉన్న నీళ్లు మన మీద పడగానే మనలో ఉన్న భయంకరమైన మదం తొలగిపోతుంది. అహంకారము మదము మాత్సర్యము తొలగించేదది. అటువంటి నర్మదని చెంగుని యువతుల నుంచి అవతలకి ఎగిరి దూకి దాటేసి అట్టేకంగా ఆయన పడవ మీద ఎక్కల, బ్రిడ్జి ఎక్కలేదు, ఒక్క దూకి అవతల జాతులకు దూకాడు, హై జంపో లాంగ్ జంపో చేశాడు. అలాంటి ఓపిక ఆ వామనుడు మనకు కూడా ఇచ్చుగాక. సంసార సాగరాన్ని దాటి వెళ్ళిపోవచ్చు మనం ఆయన తలుచుకుంటే. ఇప్పుడు వచ్చి చూశాడు, ఏ వేపు చూచినా యజ్ఞవాటికలు, యజమానశాల, పత్నీశాల, ఆగ్నిద్రశాల, కుటుంబశాల, సదస్యశాల, అన్నశాల, గోశాల, ఇలా అన్ని శాలలు కనపడుతున్నాయి. అనేక పరికరాలు ఉన్నాయి. ఓ పక్కన అన్నాలు రాసుల కింద ప్రవాహం అయిపోతున్నాయి, నెయ్యి ప్రవాహమే టేకంగా పోసేస్తున్నారు, రాజ్యధారా ప్రవాహం అన్నారు. మంచి ఘుమఘుమలాడే ఆవు నెయ్యి బాగా కడుపు నిండా పుచ్చుకుంటే బాగా కంఠం బాగుంటుంది, రూపంలో అందం వస్తుంది. దిక్మలాళ్ళు నెయ్యి తింటే చచ్చిపోతున్నారు ఈ మధ్యకాలంలో, కొవ్వో కొవ్వో అని. కొవ్వేమి రాదు మనకి, కొవ్వు ఎప్పుడు వస్తుందంటే పని చేయకుండా 24 గంటలు పడుకుంటాను. అయినా ఆవు నెయ్యి వేసుకునేవాడికి కొవ్వు రాదు, ఉన్న కొవ్వు కరిగిపోతుంది. కానీ గేదె నెయ్యి బాగా తింటే ప్రమాదం. హాయిగా వేళకి ఒక కొంచెం ఆవు నెయ్యి పోసుకు తిని నాతో పాటు చక్క ఏ ద్వారకా తిరుమలో పాదయాత్రకి రండి, లేదా బదరీ కేదారాలు తిరగండి. ఇక మీరు చక్క అలా సన్నగా ఉండకపోతే అడగండి, మీకు కొలెస్ట్రాల్ రాదు, స్టంపు వేసుకోకర్లా, డంపు వేసుకోకర్లా. కొంచెం చెయ్యాలి సేవ. దుర్గాదేవి గుడి మీకు ఉంది పక్కనే చక్కని, ఎంత అదృష్టం. పూర్వజన్మ సుకృతం, రోజు నడిచి వెళ్ళండి శుభ్రంగా, ఒక పావు గంట వ్యాయామం చేసినట్టు ఉంటుంది. అమ్మవారిని లోపలికి వెళ్ళి ఒకవేళ రష్గా ఉంటే బయట నుంచి దండం పెట్టుకొచ్చేయండి, పుణ్యం పురుషార్థం నుండి వస్తే మెట్లు ఎక్కినట్టు ఉంటుంది. ఇంటికి రాగానే మళ్ళీ ఓ చెంబుడు ఆవు నెయ్యి పోసుకోండి. ఇక చూడండి ఎంత కాంతిగా ఉంటారో. నా ఆరోగ్యం ఉత్సాహం అదే, ఎన్నాళ్ళైనా నడవగలుగుతున్నామంటే అసలు దానికి అసలు మూల కారణం అదే, ఆవు నెయ్యి నడక. అలాగని పట్టుకొచ్చి తలుకో చెంపుడు నన్ను గొంతుకులో పోసారు. ఇప్పుడు ఇదో సమస్య అయిపోతుంది. ఎక్కడైనా పురాణంలో కాస్త ఆవు నెయ్యి పోసుకోండి అంటే మర్నాడు ఒక ఆవిడ పట్టుకొచ్చి గొంతుకు నిండా ఉద్ధరుడితో పోసేసింది ఆవిడ. ఎప్పుడో ఒకప్పుడు పోతురు గారు గారు అలా ఎల్లవెళ్ళలా, నేనేమి తినా తాగను చాలా స్వల్పం. ఆ విషయం కొంతమంది ఏకాంత భక్తులకి తెలుస్తుంది, అందరికీ తెలియదు కాబట్టి. అదో పక్కన పెడితే అత్యద్భుతమైన ఆజ్యధార ప్రవాహం, పాయస అపూప ప్రవాహాలతో మహావైభవంగా సాగుతోంది యజ్ఞం. అంటే అది యజ్ఞం. ఏ ప్రసార సాధనాలు లేని రోజులలో ఆయన యజ్ఞం చేస్తే లక్షల మంది వచ్చి ఫోన్ చేశారట. ఇవాళంటే మీడియా వచ్చింది కానీ ఆ రోజుల్లో ఏం లేదు. ఆయన యజ్ఞం ప్రపంచమంతా తెలిసిపోయిందన్నారు. పవిత్ర కార్యక్రమాలు ఆ రోజుల్లో ఎలా తెలిసేవి? మా చిన్నప్పుడు కూడా ఊళ్ళో ఉపన్యాసం అంటే చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు బళ్ళ వేసుకొచ్చేవారు. ఆ రోజుల్లో కనీసం రేడియోలో కూడా చెప్పేవారు కదా మాట, అయినా వచ్చేసేవారు. గీతోపన్యాసాలు జరిగిన, ఇంకో ఉపన్యాసాలు జరిగిన, ఈ జనం ఏం జనం అండి? ఆ రోజుల్లో ప్రభంజనం అది, అద్భుతంగా వచ్చేవారు అన్నమాట. కారణం ఏమిటంటే ఆసక్తి ఉంటే మనకు అన్నీ తెలుస్తాయి. ఆయన యజ్ఞం తెలుసుకుని అందరూ వచ్చారు. ఆ యజ్ఞశాలలో ప్రవేశించిన వామనుడు కొందరితో ఘన పలికాడు, కొందరితో జట చెప్పాడు, కొందరితో తర్కశాస్త్రాలు చర్చించాడు, కొందరితో వ్యాకరణం ముచ్చటించాడు, కొందరిని బాగున్నారా అని అడిగాడు. సందడి సందడిగా ఎక్కడ చూసినా, ఏ శాలలో చూసినా, ఇటు ఋగ్వేదుల దగ్గర, యజుర్వేదుల దగ్గర, సామవేదుల దగ్గర, అథర్వణ వేదుల దగ్గర, ఉపనిషత్తులు చదివే వాళ్ళ దగ్గర, వ్యాకరణ పండితుల దగ్గర, శిక్ష స్మృతి అన్నిటి దగ్గర ఆయనే ఉన్నాడు. దాంతో జనాలకు మతిపోయింది. ఎక్కడికొస్తే అక్కడే తన పాండిత్యం, ఆయన ముందు ఎవరు నిలబడలేకపోతున్నారు. అందుకనే వాళ్ళలో వాళ్ళు అనుకున్నారట, ఈ వచ్చినవాడు మామూలు వాడు కాదురా, శంభుండో హరియో పయోజభవుడో చండాంసుడో వహ్రియో దంభాకారత వచ్చగాక ధరణింధాత్రీసురుండెవ్వడు ఈ శుంభద్యోతనుడు మనోజ్ఞతనుడంతు విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారి గని తత్సభ్యుల్ రహస్యంబుగన్. ఈ వచ్చినవాడు శివుడా అన్నాడు ఒక ఆయన. శివుడు అయ్యి ఉండడరా, విష్ణువు అయ్యి ఉంటాడన్నాడు ఒకడు. విష్ణువు అయితే ఇంత పొట్టిగా ఉండడరా, కొంచెం నీలంగా ఉంటాడు, ఈయన తెల్లగా ఎర్రగా ఉన్నాడు. కాబట్టి బహుశా పయోజభవుడో బ్రహ్మదేవుడేమో తామర పువ్వులోంచి పుట్టినవాడు, లేక అగ్నిదేవుడా, తీవ్రమైన కిరణాలను వెదజల్లే సూర్యుడా, ఎవడో మారువేషంలో వచ్చాడు తప్ప వీడు నిజంగా సామాన్య బాలుడు పొరపాటున కూడా కాదు. అందరూ అనుకుంటున్నట్టు వీడు నిజంగా ఉపనయనమై ఇప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చిన బాలుడైతే వీడి ముఖంలో ఈ కాంతి, ఈ క్షాంతి, ఈ దాంతి ఎక్కడి నుంచి వస్తాయి? అబ్బా, ఆ ముఖ వర్చస్సు చూస్తూ ఉంటే త్రిమూర్తులు ఇతరులో కనపడుతున్నారు. ఇక నోరు విప్పి పాండిత్యం ప్రదర్శిస్తే వీడి ముందు ఆదిశేషుడు బలాదూరు, సరస్వతీదేవి కూడా సిగ్గుపడి తల వంచుకోవలసిందే. ఈ సుందరుడు, ఈ పండితుడు, ఈ జ్ఞాని, ఈ సుకుమారుడు సామాన్యుడు కాడు, ఎవడో మారు వేషంలో వచ్చాడు అని అతనిని గురించి అందరూ రహస్యంగా సంభాషించుకోవడం మొదలెట్టారట. గుసగుసలు పోవువారు, నువ్వు గజిబిజిబడివారు అన్నారు అక్కడ. గుసగుసలు అడుగుంటున్నారట, అడిగితే బాగుండదు, నువ్వెవడివి అని అడగలేక. కొంతమంది గుసగుసలు అడుగుతున్నారు, కొందరేమో అడుగుదామని ముందుకు వస్తారు. ఎవరినైనా ముఖం మీద ఏం అడుగుతామురా, పక్క వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి కానీ అంటున్నారు కొంతమంది. ఈ విధంగా మొత్తం మీద అందరూ అన్నీ మర్చిపోయి, తాము చదవలసిన యజ్ఞ సంబంధమైన మంత్రాలు మర్చిపోయి ఈయన గురించి ముచ్చటించారు. ఎందుకంటే అదే అదృష్టం అంటారు. అసలు యజ్ఞమే విష్ణువు, యజ్ఞో వై విష్ణు. ఆయన వచ్చాక వేరే యజ్ఞ మంత్రాలు ఎందుకు, ఆయన గురించి తలుచుకోవడంతో వాళ్ళ జీవితం ధన్యమైపోయింది అన్నమాట. వీళ్ళంతా ఇలా అనుకుంటూ ఉంటే ఒక ఆయన ఉండబట్టలేక, ఏమిటి నీ గోత్రం అనమాట, శ్రీవత్స పవిత్ర గోత్రుడు అన్నాడు. ఆయన వక్షస్థలం మీద శ్రీవత్సం అని ఒక లాంఛనం పుట్టుమచ్చ ఉంది, ఆ పుట్టుమచ్చ నుంచి మొట్టమొదట భృగు మహర్షి పుట్టాడు. అందుకని అక్కడి నుంచి ఆ భృగు మహర్షి, ఆయన వంశస్థులు శ్రీవత్స గోత్రులు అయ్యారు. అంత పవిత్ర గోత్రం అది. సాక్షాత్తు స్వామి వక్షస్థలం మీద ఉన్న శ్రీవత్స లాంఛనమే ఆయనకి గోత్రం అన్నమాట. అందుకని అయితేనే మా గోత్రంలో వాడివైతే మేము ఎప్పుడు చూడలేదే అనుకున్నాడు శుక్రాచార్యుడు. ఆయన శుక్రాచార్యుడు వారి శ్రీవత్స గోత్రుడు కనుక, చ్యవనుడు, భార్గవుడు, ఆప్నువానుడు, ఔరవుడు, జామదగ్ని, పరశురాముడు వీళ్ళందరూ ఆ గోత్రం వాళ్ళే. వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆయన ఏం చెప్పడగా ఏం మాట్లాడకుండా మెల్లగా వచ్చాడు. బలిచక్రవర్తి దగ్గరకు వచ్చాడు. అబ్బా ఎంత అద్భుతమయ్యా నీ యజ్ఞశాల అన్నట్ట. చండస్ఫూర్తివటుండుగాంచే బహుధా జల్పన్ నిశాటంబు వద్దండాహూతమునీంద్ర బిభ్యదమృతాంధ సిద్ధ కోటంబు వేదండాశ్వధ్వజినీకవాటము మహోద్యద్ధూమ సంచన్న మార్తండస్యందన ఘోటమున్ బలిమఖాంతర్వేదికావాటమున్. అసలు పద్యం ఎలా రాయాలో ఒడుపు తెలుసుకోవాలి. ఎక్కడైనా ఒక్క వ్యర్థ పదం ఉంటుందా, అలాగని అందులో ఒక పదం తీస్తే అర్థం మారిపోతుంది. అంత ఆశ్చర్యకరంగా బిగించి రాసినటువంటి పద్యం. అందుకే ఇవి ఆయన రాసిన అనకూడదు, భగవంతుడు దగ్గరుండి రాయించాడు. మంచి వేగముగా దగ్గరికి వెళ్ళి యజ్ఞశాలను చూశాట వామనుడు. ఆ చండస్ఫూర్తి అండంలో పైకి వేగం కనబడుతుంది, కానీ చండత్వము అంటే అగ్నియే ఆయన. అగ్ని విష్ణువుకి ముఖం, ముఖమపి దహనః అని మీరు ఎప్పుడైనా విష్ణు సహస్రనామంలో ఆయనకి సంబంధించిన ధ్యాన శ్లోకం ఉంది, భూ పాదౌ యస్య నాభిర్వియత్ అసుర నిలహ చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాశాః శిరోద్యౌర్ ముఖమపి దహనః. ఆ భగవంతునికి ముఖం దహనః, అగ్నిహోత్రుడు. కర్ణావాశ కర్ణవు అనమాట అంటే రెండు చెవులు కూడా దిక్కులు. సూర్యచంద్రులు నేత్రులు, చంద్ర సూర్యవు చ నేత్రే. విశ్వరూపం ధరించినప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకారంలో ఆయనకి అవయవంగా ఉంటుంది. అందులో అగ్నిహోత్రుడు ముఖం. చండస్ఫూర్తితో వెళ్ళాడు అంటే అగ్నిస్వరూపమైన ముఖకాంతిని ప్రదర్శిస్తూ యజ్ఞములోని ద్రవ్యములు సేకరించడానికి నేనే యజ్ఞస్వరూపుడిని, నేనే అగ్నిని అని చెప్పడానికి వెళ్ళాడు అన్నట్టుగా వెళ్ళాడనమాట, దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో యజ్ఞవాటికలో బహుధా జల్పన్ నిశాటంబు, జల్పత్ అంటే గొణుక్కుంటున్న, బహుధా జల్పత్ రకరకాల సంభాషణలు. 10 మంది చేరారంటే, ఉపన్యాసం మొదలవడానికి ముందు వచ్చారంటే అప్పుడు తెలుస్తుంది అనమాట మనకి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట, ఎవడి మాట వాడిది, దాంతో గందరగోళంగా ఉంటుంది ఆ వాతావరణం. అందులో అక్కడ నిశాటులు వాళ్ళు రాక్షసులు. రాక్షసులు ఎంత యజ్ఞగుండం దగ్గరకు వచ్చినా సరే, పురాణాల దగ్గరకు వచ్చినా సరే, వాళ్ళ సెల్ ఫోన్ వాళ్ళు రహస్యంగా మాట్లాడుతూ ఉంటారు. పుస్తకం అడ్డుపెట్టు, ఇంకోటి అడ్డుపెట్టు, 2 గంటలు అడి తెలియకుండా. ఇక్కడ ఈ రాక్షసులంతరూ గందరగోళంగా మాట్లాడుకుంటున్నారట. అందుకని ఈ గందరగోళం చివరికి ఏమైపోయిందో తెలియటంలా, ఎవరేం మాట్లాడుతున్నారో తెలియటంలా. అందుకని రకరకాల సంభాషణలతో గందరగోళంగా ఉంది అనడానికి బహుధా జల్పత్ నిశాటంబు, రకరకముల గొణుగుళ్లతో ఉన్న రాక్షస సమూహంతో నిండి ఉంది. ఉద్దండాహూత మునీంద్ర బిభ్యదమృతాంధ సిద్ధ కోటంబు. మహర్షులు ఒక్కొక్క మంత్రం చదవగానే ఆ అత్యద్భుత మంత్రశక్తి వల్ల దిక్పాలకులు దిగి వస్తున్నారు కిందకి. నిజానికి దిక్పాలకులు తమంత తాము ఇష్టపడి రావటంలా, ఆ మంత్రశక్తికి లొంగి వస్తున్నారు. ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్న మమ అనగానే ఇంద్రుడు గతి లేక మంత్రం వల్ల బంధింపబడి వస్తున్నాడు. అందుకని ఉద్దండ ఆహూత మునీంద్ర బిభ్యత్ అమృతాంధ సిద్ధ కోటంబు, గొప్ప గొప్ప మంత్రముల చేత ఆహ్వానింపబడి తట్టుకోలేక వచ్చి కూర్చుంటున్న దేవతా సమూహముతో ఉన్నది అన్నారు. అంటే అంతమంది దేవతల్ని తమ మంత్రశక్తితో ఆకర్షించి లాక్కొచ్చి పాడేస్తున్నారు అన్నమాట వాళ్ళు. అది ఋషుల మంత్రశక్తి అంటే. వేదండాశ్వధ్వజనీక వాటము, యజ్ఞం చూడ్డానికి వచ్చిన భక్తులందరూ కూడా వాహనాలు బయట పార్కింగ్ చేశారన్నమాట. అందులో వేదండ ఏనుగులున్నాయి, అశ్వ గుర్రాలున్నాయి, ఇవి కాకుండా ఇంకా ధ్వజస్తంభాలున్నాయి, రకరకాల జెండాలు ఎగురుతున్నాయి, వీటన్నిటితో ఉన్నది. మహోద్యద్ధూమ సంచన్న మార్తండ స్యందన ఘోటమున్, నాకు ఈ సంవత్సరం పెద్ద పరీక్ష పెట్టారు, ఏ ఘట్టం చూసినా గంటన్నరలో రెండు గంటల్లో చెప్పాలి. ఏం చెప్పను, ఒక్కదాని గురించి చెప్పడానికి ఓ పూట పట్టే అంత గొప్ప అద్భుతమైన పదాలు ఇవి. అయినా సరే తప్పనిసరి పరిస్థితి, ఇది కూడా ఒక పరీక్ష అనుకుని అగ్గిపెట్టిలో ఏనుగురు పెట్టినట్టు అనమాట. తప్పదు మరి, ఎందుకంటే నాకు సమయం లేదు అంతకంటే. ఎందుకంటే సూర్యభగవానుడు ఆకాశంలో ఏడు గుర్రాలు పుంచిన రథం మీద సంచారానికి బయలుదేరట. బయలుదేరగానే హఠాత్తుగా రథం ఆగిపోయింది. ఏమయ్యా సారథి రథం ఆపేశావు, మనం ఏమన్నా మొగలరాజపురం సెంటర్లో ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నావా, ఎందుకంటే ఎవడు ఎటుపోతుంటాడో తెలియదు, ఈ కారు తిప్పడానికి తలప్రాణం తొక్కొస్తూ ఉంటుంది, కొంచెం స్కిల్లు లేని డ్రైవర్ అయితే వాడు అలా నిల్లు పడి ఉంటాడు అక్కడ, ఈలోపు వెళ్ళేవాడు పెడుతూనే ఉంటాడు, ఇదో పెద్ద సమస్య. అందుకని ఏమయ్యా ఎందుకు ఆపావు రథం అంటే, ఏం చెప్పమంటారండి గుర్రాలు కదలటం లేదండి అన్నట్ట. ఎందుకు కదలటంలా, కళ్ళు కనపడటం లేదండి అన్నాడు ఆయన. ఎందుకు కళ్ళు కనపడటంలా, కింద భూలోకం నుంచి పొగ వస్తుందండి ఇక్కడికి, ఆ పొగ గుర్రం కళ్ళల్లో పడిపోయిందండి, అందుకని గుర్రాలకి కళ్ళు మూసుకుపోయాయండి అన్నట్ట. వరి మాయదారిది భూలోకం నుంచి ఈ సూర్యుడి గుర్రాల వరకు పొగ వచ్చిందా, ఎందువల్ల వచ్చింది అంత పొగ, ఏం చెప్పమంటారు, బలిచక్రవర్తి అనేవాడు యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞగుండం నుంచి వచ్చిన పొగ ఇక్కడ దాకా వచ్చి సూర్యుడి రథానికి ఉన్న గుర్రాలని కదలకుండా చేసిందండి అన్నారట. అంటే ఎంత యజ్ఞం చేశాడు, ఎంత నెయ్యి వేశాడు, ఎంత పొగ వెళ్ళింది, అది ఇప్పుడు ఈ పదానికి అర్థం. మహోద్యత్తు ధూమ సంచన్న మార్తండస్యందన ఘోటమున్, బాగా ఉద్యత్తు పుడుతున్న ఉదయిస్తున్న ధూమ పొగచేత సంచన్న కప్పబడిన మార్తండస్యందన ఘోటమున్, సూర్యభగవానుడి రథమునకు సంబంధించిన గుర్రములు కలది, సూర్యుడి రథానికి ఉన్న గుర్రములను కూడా కదలనివ్వకుండా కప్పేసి అంత పొగతో ఉందిట ఈ యజ్ఞవాటిగా. అటువంటి అద్భుతమైన వేదికావాటాన్ని చూశాడు. అసలు ఎటువంటి పదాలు, ఎటువంటి వర్ణన, ఎటువంటి అద్భుతమైన ఘట్టాలు అవి. నిజంగా అంత యజ్ఞం చేశాడు ఆయన. ఆ మంత్ర ప్రభావంతో పొగ అక్కడ దాకా వెళ్ళిపోయిందనమాట. ఈ పొగ వెడితేనే సూర్యుడిలో ఉన్న దివ్యశక్తి వల్ల మేఘములు ఆవిర్భవిస్తాయి. సూర్యుడు ఏం చేస్తాడు, సముద్రంలో ఉన్న నీటిని పీల్చి ఆవిరి చేసి మేఘాలుగా మారుస్తాడు, అది ఆయన బాధ్యత. అందుకే వేసవకాలంలో బాగా ఎండగారిస్తే బెంగపడకండి, ఈ ఎండ వల్ల మేఘాలు అవ్వాలి. కాకపోతే ఆ మేఘాలను ఆకర్షించాలంటే యజ్ఞం జరగాలి. యజ్ఞం జరిగితే ఈ యజ్ఞంలో ఉన్న ధూమం మేఘాలను పట్టుకొస్తుంది. ఇది మేఘమథనం అంటే. తెలియక పిచ్చాళ్ళు హెలికాప్టర్లని విమానాలని తగలేసి డబ్బులు తగలేస్తున్నారు, దీనికి తక్కువ దానికి ఎక్కువ, అదేమో కమిషన్ ఉంటుంది, ఇక్కడ కమిషన్ కూడా పుచ్చుకోరు, దీన్ని నమ్మరు, ఎందుకంటే ఎర్రజెండా పిచ్చగాళ్ళు కొందరున్నారు గనక. అంతేగాని అసలు మేఘములను తీసుకొచ్చి వర్షించే అద్భుత ప్రక్రియ ఇది. సక్రమంగా యజ్ఞం జరిగితే ఈ పొగ అక్కడి దాకా వెళ్ళి ఆ మేఘాలని వర్షాకాలంలో వర్షించేలా చేస్తే దాంతో నదులు చెరువులు భూమి సస్యశ్యామలమవుతుంది, జలాలతో సుఖంగా ఉంటుందన్నమాట. అందుకని అత్యద్భుతమైనటువంటి వర్ణన చేశారు. మహోద్యద్ధూమ సంచన్న మార్తండస్యందన ఘోటమున్ బలిమఖాంతర్వేదిగా వాటమున్, అక్కడికి వెళ్ళి చూచి స్వస్తి అన్నాడు. స్వస్తి అంటే రెండు అర్థములు, శుభము అని ఒక అర్థం, ఎండింగ్కి కూడా స్వస్తి అంటాం. అందుకే ఆఖరణ కార్యక్రమం పూర్తి చేసినప్పుడు స్వస్తి అంటే అయిపోయింది, అంతమయ్యింది అని అర్థం. శుభమునకు కూడా ఇదే, అంతమునకు అదే. మన వాళ్ళు ఎప్పుడు అంతము అనడానికి కూడా స్వస్తి అని అందమైన పదం వాడారు. అందుకే ఇప్పుడు వెళ్ళి స్వస్తి అని దీవించగానే నీకు శుభం కలుగ్గాక అని ఒక అర్థం, ఈ రోజు నీ పని అయిపోయిందిరా, అంటే నీ సామ్రాజ్యం ఫుల్ స్టాప్ అన్నాడు. చెప్పకుండానే ఆశీర్వచనం అది. స్వస్తి జగత్రయీభువన శాసన కర్తకు హాస మాత్ర విధ్వస్త నిలింప భర్తకు ఉదార పదవ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళాధర విధాన విహర్తకు నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవనాథ భర్తకున్. ఒక్క మొక్కలో ఆయనంతా పొగిడాడు చక్కగా అద్భుతంగా. మూడు లోకాలని పరిపాలించేవాడు జగత్రయీ, స్వర్గ మర్త్య పాతాళ లోకములకు శాసనకర్తవి నీవు, నీకు శుభం కలుగ్గాక. ఇంద్రుణ్ణి జయించడానికి వెళ్ళాడు కదా మనవాడు, ఏమైనా యుద్ధం చేశాడా? ఈయన రాగానే పారిపోయాడని చెప్పాను. అంటే చిరునవ్వుతో ఇంద్రుణ్ణి జయించినవాడా? హాసమాత్ర నవ్వుతో, నవ్వు మాత్రంతో విధ్వస్త నిలింప భర్తకు జయింపబడిన ఇంద్రుడు కలవాడా? ఇంద్రుణ్ణి చిరునవ్వుతో జయించావు యుద్ధమే లేకుండా. ఉదార పదవు వ్యవహర్తకు, అద్భుతమైన ఔదార్యం చూపించేవాడు, ఆ ఔదార్యమే తన పదవిగా భావించేవాడు, దానం చేయడం తప్ప మరొకటి ఎరగనేవాడు. తర్వాత ఏమన్నాడు? మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు. నిజానికి ఒక వ్యక్తి యజ్ఞం చేస్తే సామాన్య మానవులు పొగడ్డం వల్ల ఉపయోగం లేదు, డబ్బులు ఇస్తే రావచ్చుగాక. జ్ఞానము కలిగిన మహాత్ములు పొగిడితేనే అది యజ్ఞం అన్నారు. ఒక వ్యక్తి గొప్ప ఉపన్యాసకుడు ఎప్పుడవుతాడు అంటే నిజమైన పాండిత్యం కలిగిన వాడు పొగరాలి. పండితులు తిడితే వాడేమో పండితుడు కాలేడిక. పామరులు పొగడ్డంతో పాటు పండితులు కూడా పొగడాలి. ఇటు పండిత పామర జనరంజకమైతేనే అవతలవాడు పండితుడు అని పిలువబడతాడు. మహాత్ములైన మునులు పొగుడుతున్నారు నీ యజ్ఞాన్ని అంటే నీ యజ్ఞం ఎంత గొప్పదో ఆలోచించుకో అన్నాడు. ఇంకా ఆఖరి పదంలో నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహత్తకు. ఇంద్రాది దేవతలు తమ భార్యల మెడల్లో మంగళసూత్రం ఉంచారట. న్యస్తం అంటే ఉంచడం, మంగళసూత్రం కట్టారు. ఆ మంగళసూత్రాలు ఈయన పట్టుకుని తెంపేశాట. అంటే ఏమిటి మంగళసూత్రం తెంపడం అంటే? శత్రువుల్ని చంపి అవతల భారేస్తూ ఉంటే వాళ్ళ భార్యలో మెడలో ఉన్న మంగళసూత్రాలు తెగిపోక ఏమవుతాయి? శత్రువులను సంహరించే మహావీరాధి వీరుడవు నీవు, నీకు శుభం కలుగుగా కానగానే ఆ వామనుడు అతని వాక్కు అతని ఆశీర్వచనం ఆకర్షించగా తక్షణమే భార్యామణిని పిలిచి వింధ్యావళి అంటారు ఆవిడ్ని. అసలు బలిచక్రవర్తి పేరు ఇంద్రసేనుడు. మహాబలము కలిగిన వాడు గనక బలం అస్తి ఇతి బలీ, బలము కలిగిన వాడిని బలీ అంటారన్నమాట. గుణము కలిగితే గుణీ అనాలి, అది సంస్కృత నియమం. అంతే తప్ప అసలు పేరు ఇంద్రసేనుడు ఈయన. ఆవిడ పేరు వింధ్యావళి. వింధ్యావళిని పిలిచాడు, కాళ్ళు కడిగాడు, గోవు దానమిచ్చాడు. పూర్వం అందరికీ తప్పక వెనక కొంచెం పిలక అట్టే పెట్టేవారు. జుట్టు ఉన్నవాడికి వెనక ఇంత పిలక పొడుగ్గా ఉండాలి, లేనివాడికి పిలక ఉండాలి. జుట్టు గుండు గీయించేవాడు కూడా పిలక పెట్టుకోవాలి. శిఖ శిఖ ఈ వషట్ అండానికి శిఖ ఉండకపోతే ఇంకేంటి? అందుకని అందులో ఇంటికి వచ్చిరాగానే ఆ శిఖలో ఒక పువ్వు పెట్టేవారు అదనమాట. ఇప్పుడు పువ్వులు చెవులో పెడుతున్నారు పిలకల్లో పెట్టడం మానేసి. అలా పిలకలో పువ్వు పెట్టాక అప్పుడు ఆతిథ్యం ఇచ్చినట్టు అన్నమాట. లేదా కనీసం చేతికైనా పువ్వులు ఇచ్చినా, లేదా మెళ్ళో దండ వేసినా, ఇవన్నీ పుష్పాలతో పూజ చేయడం కింద వస్తాయి. అందుకని పువ్వు పెట్టి ఆ తర్వాత కూర్చోబెట్టి మెల్లిగా అడిగాడు, మహాత్మా యజ్ఞం మధ్యలో నువ్వు రావడంతో నాకు ఆనందంగా ఉంది, అసలు నువ్వెవరి వాడివి? వడుగా ఎవరివాడవెవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఈయడకున్ నీవరుదెల్తుటం సఫలమయ్యల్ వంశముల్ జన్మమున్ కడుధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం బయ్యే నా కోరికల్ కడతేరన్ సుహృతంబులయ్య శిఖులు కళ్యాణమికాలమున్. ఓ బ్రహ్మచారి, అసలు ఎవరి వాడు వినువు? విజయవాడ నుంచి వచ్చావా? ఏలూరు నుంచి వచ్చావా? లోకనాథ శర్మ గారి దగ్గర నుంచి దీక్ష పుచ్చుకొచ్చావా? లేదా ఇంకెక్కడి నుంచి వచ్చావు? నీ సంవాస స్థలం ఎక్కడిది? నీ నివాస స్థలం ఎక్కడ? నువ్విక్కడికి రావడం వల్ల నా వంశం, నా కులం, నా జన్మం ధన్యమయ్యాయి. నీలాంటి మహానుభావుడు రావడంతో నా జీవితం చరితార్థమయ్యింది. అంతెందుకు? నా కోరికలు కడతేరని అన్నాడు. ఇంతవరకు నాకు కోరికలు ఉండేవి, ఇక నా కోరికలు లేకుండా పోయాయి అని ఒక అర్థం. నా కోరికలు కడతేరుట అంటే ఇక నేను అయిపోతున్నాను అని ఒక అర్థం. కడతేరుట అనేది చావడానికి వాడతారు. ఈ రోజు నుంచి నా పని అయిపోయింది అని చెప్పకుండా చెప్పాడు. రెండు అర్థాలు వచ్చేలా అర్థం వాడారు. నాకింక మనస్సులో లౌకికమైన కోరికలు లేవు అని ఒక అర్థం. నా వైభవం అయిపోయింది, కోరికలు కడతేరుట అంటే వైభవము నశించుట అని. ఈ రోజు నుంచి వైభవం నశిస్తుందని కూడా అన్నాడు. ఈ యజ్ఞంలో అగ్నిహోత్రుడు బాగా భగ్గున మండుతున్నాడు, అంటే చక్కగా హుతం చెయ్యబడింది, హవనం చెయ్యబడింది. నిజంగా నీలాంటి మహానుభావుడు అడుగు పెట్టడం వల్ల ఈ కాలం పవిత్ర కాలం, కళ్యాణ కాలం అంటారు దీనిని. కళ్యాణము అన్నాడు తప్ప పవిత్ర కాలం అల్ల. ఎక్కడికక్కడ తెలియకుండానే నోట్లోంచి కొన్ని పదాలు వస్తాయి, ఆ పదాల్లో వాళ్ళకి తెలియకుండా వాళ్లే అనుకుంటారనమాట. కళ్యాణ కాలం అంటే శుభప్రదమైన కాలం అని ఒక అర్థం. ఈ దెబ్బతో నా బతుకు క్షవరం, క్షవరాన్ని కూడా కళ్యాణం అని అంటారు. అందుకే కళ్యాణ కట్ట అంటున్నా అక్కడ అదనమాట. ఈ దెబ్బతో నా బతుకు అంతా క్షవరమే అని ఒక అర్థం. నాకు నిజంగా కళ్యాణమే ఆయన దర్శనం చేయటం వల్ల. ఇంతకీ నేను ఇంత ధన్యాత్ముడి అయ్యాను నీ దర్శనంతో, నువ్వు ఎవరమని అడిగితే ఏం చెప్పమంటావయ్యా, నేనెవడనో నాకు తెలియటం లేదు, నా తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, ఎవరు లేరు, ఒంటివాణ్ణి నేను అన్నాడు ఆయన. అప్పుడు ఆయన, అయితే నీ ఇష్టం, ఏం కావాలో కోరుకో, సామాన్యమైన వస్తువులు కాదు, నువ్వు అడిగితే ఏదైనా ఇస్తాను. వర్రచే ఎల్లంబులో మంచి బట్టలు కావాలా, అంచు పంచెలు ఇప్పిస్తాను. మాడలో బంగారపు కాసులు 10 గ్రాములు 12 గ్రాములు తన ముద్రలు వేయించాడు ఆయన, ఆ కాసులు కావాలా ఇస్తాను. ఫలములో, అందులో వేసవికాలం వైశాఖ మాసం కూడా వచ్చింది ఇప్పుడు, మంచి మామిడికాయలు ఇమ్మంటావా, మామిడి పళ్ళు, పండిన పళ్ళు, మళ్ళీ దిక్కుమాలిన పుల్లగా ఉన్నవి, గదుల్లో వేసి ఇంజక్షన్ చేసిన పళ్ళు కాకుండా తాజా తాజా నిజమైన పళ్ళు, విసిరికర్రతో పాటు మరీ పట్టుకొచ్చి విసిరిస్తాను, పిసినివాణ్ణి కాదు గనక, పళ్ళు కావాలా. వన్యంబులో లేదా అటవీ సంపద కావాలా, పూర్వం అటవీ సంపదలు ఇచ్చే అధికారం మహారాజు గారికి ఉండేది, ఇప్పుడు ఎవడకోడే రాజకీయ నాయకులు ఆక్రమించుకున్నాక ఇంక వేరే ఎవడికి ఇచ్చే అవకాశం లేదులేండి. గోవులో పోని ఆవులు కావాలా, లేదా కరులో ఏనుగులు కావాలా, ఇస్తాను వెంటనే. కాంచనము బంగారం కావాలా, నికేతనములో ఇళ్ళు కావాలా, చెప్పు, మంచి మంచి 4-5 అంతస్తుల బిల్డింగులు రాసిచ్చేస్తాను. గ్రామంబులో, ఎందుకండి బిల్డింగులు, నాకు ఒక గ్రామం అడిగావా, మొత్తం రాసిచ్చేస్తాను, ఉయ్యూరు అడిగినా ఇచ్చేస్తాను, పోరంకి అడిగినా ఇచ్చేస్తాను, గొల్లపూడి అడిగినా ఇచ్చేస్తాను, అడగాలే కానీ. రాజుగారు తలుచుకుంటే ఏదైనా ఇవ్వగలరు కదా, ఆయన లేకపోవటం వల్ల కానీ, ఆయన ఉంటే నేను బయటికి విజయవాడ అంతా లాగేసేవాడిని. గ్రామంబులో భూములో లేదా భూములు కావాలా, హరులో గుర్రాలు కావాలా, ఇంకేం కావాలి, ఈ పైన చెప్పినవన్నీ కాకపోతే విమృష్టాన్నంబులో మంచి పిండి వంటలతో భోజనం, దద్దోజనం, కట్టుపొంగలి, పులిహార అడుగుతావా, ఇవేమి కాకపోతే ధరణీ ఖండము కాక ఏ మడిగెదో ధాత్రీ సురేంద్రోత్తమ, ఈ భూమండలం అడిగేవా ఇస్తాను, ఆసియాఖండం లేదా ఐరోపా ఖండం, ఇంకే ఖండం అడిగినా ఇస్తాను. నేను అడిగినవి కానివేవైనా కోరికలుంటే అవి ఇస్తాను. ఏం కావాలో కోరుకోవయ్య బ్రాహ్మణోత్తమ అంటే ఆయన చిరునవ్వు నవ్వి, నువ్వు దాతవి కదా అని అడిగేను, ఎడాపెడా ఏం అడిగితే అది ఇచ్చేస్తావని. నువ్వు కోరుకోమంటే నేను కోరుకోవడానికి అంతం ఉండాలి. ఒకప్పుడు నీ వంశం చాలా గొప్పది, ఆ వంశంలో పుట్టావు కాబట్టి నీకు కూడా అంత మంచి బుద్ధి. నా దగ్గర లక్ష్మి ఉండేది పూర్వం, ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయింది, మంచివాళ్ళు నీలాంటి వాళ్ళని వరించి మా ఆవిడ నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం పేదరికంతో ఉన్నా, నాకు కన్నవాళ్ళు లేరు, అన్నదమ్ములు లేరు, ఒంటివాణ్ణి, అటువంటి నేను రాగానే ఏదైనా ఇస్తానంటున్నావు, ఆహ్ ఇది కదయ్యా మీ వంశం గొప్పతనం అంటే. మీ తాత హిరణ్యకశిపుడు ఉన్నాడు, మహావీరుడు, వైకుంఠం మీదకి దండయాత్రకు వెళ్ళాడు. అప్పుడు అతన్ని చూచి ఇతనికి ఎదురుగుండా వెళ్ళి జయించే శక్తి లేక అలాగని పారిపోతే బాగుండదని అతను తీసుకుంటున్న గాలిగుండా విష్ణుమూర్తి అతని వక్షస్థలంలో ప్రవేశించాడు. అప్పుడు అతడు, ఎక్కడున్నాడు విష్ణు అని ఆదిశేషుణ్ణి అడిగితే, నీలోనే ఉన్నాడన్నాడు ఆదిశేషుడు. ఎక్కడున్నాడు రా చూపిస్తావా, తన్నమంటావా అంటే భయపడిపోయి ఆదిశేషుడు కూడా పడగలు దించుకున్నాడు. అలా ఆదిశేషుణ్ణి పడగలు దించుకునేలా చేసిన వీరుడయ్యా మీ ముత్తాత హిరణ్యకశిపుడు. విష్ణువే అతనికి భయపడి కాలం కోసం ఎదురు చూసి స్తంభంలోంచి బయటకు వచ్చి ఇదాక అతని హృదయంలో దక్కున్నాడంటే అతను ఎంత గొప్పవాడు. ఈ మాట అంటున్నది విష్ణు, ఆ మాట మర్చిపోకూడదు. హిరణ్యకశిపుణ్ణి తక్కువ సరదా కోసం పొగళ్ళ, సర్వాంతర్యామయ్యుండి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో రూపంతో కనబడకుండా దక్కున్నాడు కాలం కలిసిరాక. మీ తాత అంత గొప్పవాడు, పొగిడేటప్పుడు తాతగారిని పొగిడితే కొంత ఆనందం కలుగుతుంది.